ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय, देवकी नंदनाय च, नंदगोपकुमाराय, गोविंदाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। नमो ब्राह्मण्यदेवाय, गोब्राह्मणहिताय च, जगद्हिताय कृष्णाय, गोविंदाय नमो नमः। दिव्यावृंदारण्यकल्पद्रुमदा श्रीमत्रत्नांगरसिंहासनस्थो श्रीमत्राधाश्रीलगोविंददेवो प्रेष्टालिभिः सेव्यमानो स्मरामि। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम రామ రామ హరే హరే। అందరు చెప్పండి, అందరు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలి, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే। సో రీడింగ్ ఫ్రమ్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ చాప్టర్ 10 పదో అధ్యాయము 23వ శ్లోకం। అధ్యాయం పేరు భగవద్ విభూతి। రుద్రానాం శంకరః చ అస్మి విత్తేశః యక్షరాక్షసాం పశూనాం पापकः च अस्मि शिकरीनाम् अहम्। रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् पशूनां पावकाश्चास्मि మేరుషికరీనామహం। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః। శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం। వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం। శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమావుం। విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే। సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే
वाञ्छाकल्पतरुभ्यश्चा कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
श्रीमद् भगवद् गीता की सो ఈ శ్లోకంలో ఈ యొక్క గత మనం చర్చించుకుంటూ ఉన్నాము భగవంతుని యొక్క విభూతిల గురించి. ఎందుకు భగవంతుడి యొక్క విభూతి గురించి ఈ అధ్యాయంలో భగవంతుడు ప్రస్తావిస్తున్నాడంటే, మనం ఒక వ్యక్తిని ఆశ్రయించాలంటే ఈ భౌతిక ప్రపంచంలో చూడండి, ఎవరైనా ఒక సినిమా హీరోనో, ఒక మంచి బాగా పొజిషన్లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడినో, లేకపోతే ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళ యొక్క గొప్పతనం ఉన్నప్పుడే ఏమిటంటే వాళ్ళని ఆశ్రయిస్తారు. అందరు భిక్షగాడిని పోయి ఆశ్రయించరు. ఎందుకు ఆశ్రయించరు? అతను నన్ను రక్షించలేడు, అతనికి అతను బ్రతుకే కష్టంగా ఉంది, నన్ను ఎట్లా రక్షించుకోగలుగుతాడు అనే విశ్వాసం కలగదు. సో భగవంతుడు ఈ యొక్క అధ్యాయంలో విభూతి యోగం అంటే నేను అది, నేను ఇది, నేను ఈ ప్రపంచంలో ఈ రకంగా ఉన్నాను, ఆ రకంగా ఉన్నాను, ఆ రకంగా భగవంతుని యొక్క దీని విభూతి యోగం, అట్లంటే భగవంతుని యొక్క ఐశ్వర్యాలని భగవంతుడు నేను ఏ రకంగా ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాను, నా యొక్క ఐశ్వర్యాల ద్వారా నేను ఎలా నేను వ్యాపించి ఉన్నాననేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఈ రకంగా తెలియచేయడం వల్ల ఏమిటంటే ఈ జీవుడికి, అబ్బా భగవంతుడు అంత గొప్పవాడు, ఆయనకు అన్ని ఐశ్వర్యాలున్నాయి, ఆయన అత్యంత ధనికుడు, ఆయన అత్యధిక బలాన్ని, శక్తిని, పరాక్రమను, వీర్యాన్ని అన్ని కూడా భగవంతుడు చక్కగా కలిగి ఉన్నాడు, సామర్థ్యాన్ని భగవంతుడు కలిగి ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క గొప్పతనం తెలిసినప్పుడే మన మనసు ఏమవుతుంది, ఆయన్ని ఆశ్రయించాలి అనేటువంటి భావన ఈ జీవుడు కలుగుతుంది. లేకపోతే భగవంతుడికి ఐశ్వర్య జ్ఞానం, అందుకనే దీని ఏమిటంటారంటే ఐశ్వర్య జ్ఞానం అంటారు. ఐశ్వర్య జ్ఞానం అంటే భగవంతుడు ఎంతటి గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడే ఏమిటంటే మన మనసుకి అటువంటి గొప్ప భగవంతుడిని నేను గాన ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం కలుగుతుంది. అందుకనే భక్తులకి ఎక్కువ ఏమిటంటే, ఎక్కువ మామూలుగా ఏమిటంటే మన టెండెన్సీ ఏమిటంటే ఎక్కువ లీలలే మనం చర్చిస్తాం, ఎక్కువ లీలల మీద మనం మక్కువ చూపిస్తాం, ఆ లీలలు ఈ లీలలు. బట్ తత్వం పరంగా వచ్చే కొద్దీ భగవంతుడి యొక్క ఐశ్వర్యానికి సంబంధించినటువంటి జ్ఞానం, దానికి సంబంధించినటువంటి తత్వం గురించి మనం మాట్లాడినప్పుడు మనకు అంతగా ఆసక్తి కలగదు. ఏంది చాలా బోర్గా ఉంది ప్రభు, క్లాస్ లో ఒక్క లీలనా చెప్పండి ప్రభు, ఎక్కువ హెవీ ఫిలాసఫీ చెప్పేస్తున్నారు మీరు అని అంటే, అట్లాంటి భగవంతుడి యొక్క గొప్పతనం అంతా కూడా ఫిలాసఫీలోనే ఉంది, తత్వంలోనే ఉంది. భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుడు ఎంతటి వాడు, ఆయన యొక్క సృష్టిని ఎలా సృష్టిస్తున్నాడు, మొదటి స్కందంలో ఉంది కదా, ఎట్లా భగవంతుడు ఎట్లా ఈ సృష్టిని సృష్టిస్తున్నాడు, ఆయన యొక్క అంతరంగిక శక్తి ఎలా పనిచేస్తుంది, బహిరంగ శక్తి ఎలా పనిచేస్తుంది. భగవంతునికి మొత్తం మూడు శక్తులు ఉన్నాయి, సంవిత్, సంధిని, హలాదిని అని మూడు ముఖ్యమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ సంవిత్ శక్తి, హలాదిని శక్తి, సంధిని, ఈ మూడు శక్తుల చేత ఎట్లా భగవంతుడు ఈ మొత్తం విశ్వం అంతటా కూడా ఎట్లా ఆయన అంతా కూడా సృష్టిస్తున్నాడు, ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కూడా ఎలా నడుస్తూ ఉంది అని ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. భగవంతుని యొక్క గొప్పతనం తెలిసినప్పుడు మనం ఆయనకి శరణు పొందుతాం. అందుకు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అధ్యాయంలో ఆయన యొక్క గొప్పతనం గురించి ఆయన తెలియజేసుకుంటున్నారు. ఇంతకుముందు శ్లోకాలు ఆయన వివరించాడు కాబట్టి వెంటనే అర్జునుడు విశ్వరూపం చూపించాడు. చూపించక ముందు భగవంతుని యొక్క విభూతుల్ని భగవంతుడు చూపించినప్పుడు వెంటనే అర్జునుడు ఏం చేస్తున్నాడు, పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవ, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం విభం. ఈ శ్లోకం ఎప్పుడు చెప్పాడు అర్జునుడు? భగవంతుని యొక్క గొప్పతనం చూసినప్పుడు, ఓ భగవంతుడు అంతటి గొప్పవాడు. సో అప్పుడు వెంటనే చేతులు జోడించేశాడు, స్వామి నేను తెలుసో తెలియకో ఎన్నో రోజులు నీకు అపరాధం చేసేసాను, మన ఇద్దరం ఒకే మంచంలో పడుకున్నాను, నీ మీద నేను కాలు వేసేసాను, ఒకే ప్లేట్లో మన ఇద్దరం కలిసి తిన్నాను, ఒక్కోసారి నేను తిట్టాను, కొట్టాను, చాలా రకాలుగా నేను నీతో సంభాషణ చేసి ఆ రకంగా నీకు అపరాధం చేశాను, అవన్నీ కూడా దయచేసి క్షమించండి అనేసి అర్జునుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆదిశేషుడు భగవంతుని అడుగుతాడు, నారాయణుణ్ణి, నాకు నిన్ను కీర్తించడానికి, లక్ష్మణుడు అడుగుతాడు అనుకోండి, లక్ష్మణుడు కావచ్చు బలరాముడు కావచ్చు మీరు ఎట్లన్నా తీసుకోండి, ఆయన భగవంతుని అడుగుతాడు, నాకు 1,000 నూర్లు కావాలని అడుగుతాడు. సహస్ర ముఖాలు, బాహువులు కాదు నూర్లు. ఎందుకంటే నాలికలు లేకపోతే నూర్లు అని చెప్పచ్చు భగవంతుని కీర్తించడానికి. సో ఈ 1,000 నూర్లు అడగటంతో భగవంతుడు కూడా తతాస్తూ ఉంటాడు. ఆ 1,000 నూర్లు ఎందుకు అడుగుతాడంటే, ఈ 1,000 నూర్లతో నీ యొక్క కీర్తిని కీర్తించడానికి సరిపోదు అని చెప్పడానికి ఆ 1,000 నూర్లు ఆయన అడిగాడు. అట్లాంటి భగవంతుని యొక్క కీర్తిని కీర్తించడానికి 1 నూరు సరిపోదు అని చెప్పలేక నాకు 1,000 నూర్లు కావాలని అడిగాడు. ఆ 1,000 నూర్లు ఎందుకు అడిగాడంటే, నీ యొక్క కీర్తిని కీర్తించడానికి ఈ 1,000 నూర్లు సరిపోదు అని అది తెలియజేయడానికి. నీ యొక్క గొప్పతనం, అంత గొప్పతనాన్ని నువ్వు కలిగి ఉన్నావు, నీ యొక్క విభూతి కావచ్చు, నీకున్నటువంటి ఐశ్వర్యాలు కావచ్చు, నీకున్నటువంటి భగవంతునికి ఉన్నటువంటి గుణాలు, భగవంతునికి ఎంతో అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. భగవంతునికి పరాక్రమం అనేసి, అదే రకంగా హాస్యం అనేసి, ఆయన మనం చూడొచ్చు ఆయన యొక్క వివిధ లీలల్లో ఆయన యొక్క అన్ని రసాలు, వివిధ రసాలను భగవంతుడు, వివిధ లక్షణాలను ప్రదర్శిస్తూ ఆయన అన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ ఉంటాడు. సో ఆ రకంగా ఏమిటంటే, భగవంతుని యొక్క గొప్పతనము మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రారంభకులుగా మనం భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. దాంట్లో ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క విభూతి యోగంలో ఏమిటంటే, ముఖ్యంగా ప్రారంభికులకు ఏమిటంటే, వాళ్ళు భగవంతుని వాళ్ళు గుర్తించలేరు కాబట్టి, కృష్ణుని శ్యామసుందరుని వాళ్ళు గుర్తించలేరు కాబట్టి, అటువంటి భగవంతుని గుర్తించడానికి వాళ్ళు భగవంతుని ఇంకా అంత పవిత్రం కాలేదు. అందుకు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ఉన్నతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా నన్ను గుర్తించండి అంటున్నారు. అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో ఉన్నటువంటి రుచి, అదే రకంగా అన్ని పక్షుల్లో నేను గరుడ్మంతుడిని, అదే రకంగా అన్ని రుద్రులలో నేను శివుణ్ణి, అదే రకంగా వసువుల్లో నేను అగ్నిదేవుణ్ణి, ఉన్నటువంటి యక్షులు రాక్షసులు వారి యొక్క అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి, జై శ్రీ ప్రభుపాదకి. సో ఈ రకంగా భగవంతుడు ఏమిటంటే, ఆయన ఏ రకంగా ఈ మొత్తం విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. సాధారణంగా ఏమిటంటే, ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, 11 మంది రుద్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే, బ్రహ్మ ఈ యొక్క మొట్టమొదట ఆయన సృష్టిని సృష్టించేటప్పుడు మొట్టమొదట ఆయన ఈ యొక్క ఎంతో మంది పుత్రులకి ఆయన జన్మనిస్తాడు. దాంట్లో చతుష్కుమారులని జన్మనిస్తాడు. ఎప్పుడైతే చతుష్కుమారులు వాళ్ళు ఈ యొక్క ప్రజా ఉత్పత్తి చేయమంటారు, ఈ యొక్క ప్రజల్ని మీరు బాగా పెంచాలి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల్ని పెంచడానికి మీరందరూ కూడా వివాహం చేసుకుని మీరందరూ కూడా సంతాన ఉత్పత్తి చేయాలంటే వాళ్ళు ఏం కోరుకుంటారు, ఆ చతుష్కుమారులు, ఈ భౌతిక ప్రపంచము మాయా అంధకారం, భౌతిక ప్రపంచం అంతా మాయే, సర్వత్రా అంతా కూడా విస్తరించింది మాయ అనేటువంటిది. మనము యాక్చువల్గా ఈ షటారి అంటాం కదా, షటారి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, షడగోపం లేకపోతే షటారి అని చెప్తాం. చాలా మంది మనం గుడికి వెళ్తే దాన్ని షటారి అంటారు. ఎందుకు షట, దాని మీనింగ్ ఏమంటే, ఆ షడగోపం అనేటువంటి పేరు యాక్చువల్గా అది నమ్మాళ్వారు పేరు ఏమిటంటారంటే షడగోపం అంటారు. ఎందుకు షడగోపం అని అంటారంటే, ఆయన ఎప్పుడు భగవంతుని యొక్క పాదపద్మాల దగ్గరే, ఆయన పాదపద్మాలని సంపూర్ణంగా ఎప్పుడు ఆశ్రయించుంటాడు. నమ్మాడివారి యొక్క స్థానం ఏది అంటే అది భగవంతుని యొక్క పాదాలు. అందుకు ఆ పేరే ఏమొచ్చేసిందంటే, ఆ భగవంతుని యొక్క పాదాలను మనకు అనుగ్రహించేటువంటి ఆ దాన్ని ఏమిటని పిలుస్తారంటే షటారి అని పిలుస్తారు, లేకపోతే షటగోపన్ అని పిలుస్తారు. ఎందుకంటే షటగోపన్ అని ఎందుకు పిలుస్తారంటే, నమ్మాడివారు ఆయన ఎప్పుడైతే జన్మ తీసుకున్నాడో, జన్మ తీసుకోగానే ఏమిటంటే షట అనేటువంటి వాయువు ఒకటి ఉంది. ఆ షట అనేటువంటి వాయువు ఏం చేస్తుందంటే, ఈ జీవుణ్ణి అజ్ఞానం చేత కప్పివేసేస్తుంది. ఈ జీవుడు లోపల గర్భంలో ఉన్నంతవరకు ఈ జీవుడు ఏమంటే, అతనికి నేను స్వామిని దయచేసి నన్ను బయటికి పంపించు ఈ సంసారం నుంచి, ఈ సంసారం నుంచి నేను బయటికి రాగానే ఇమ్మీడియట్లీ నేను తక్షణమే నిన్ను పూజిస్తానని అంటాడు. బయటికి రాగానే ఏమిటంటే, ఈ షట అనేటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు ఈ యొక్క జీవుణ్ణి అజ్ఞానంతో కప్పివేసేస్తుంది. ఆ రకంగా కప్పివేయడంతో ఏమవుతుందంటే, ఈ జీవుడు అజ్ఞానంలో పడిపోతాడు, గాఢాంధకారమైనటువంటి అజ్ఞానంలో పడిపోతాడు. షట కోపం అంటే, నమ్మాడివారు ఆయన జన్మ తీసుకోగానే ఈ షట అనేటువంటి వాయు ఆయన కప్పడానికి వచ్చింది ఆ మాయ, వెంటనే ఆయన కోపించుకున్నాడు. అందుకు దాని ఆయన పేరు షట కోపం, శతకోపం అంటే ఆ శత అనేటువంటి వాయుని ఆయన కోపించుకున్నాడు కనుక దాని పేరు శతకోపం అని మనం అంటాం. ఆ శతాన్ని ఆయన కోపించుకున్నాడు. సో ఆ రకంగా ఏమిటంటే భగవంతుని యొక్క పాదాలు అనేటువంటివి అది శతకోపంతో పోల్చడం జరిగింది. సో ఆ రకంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటిది. ముఖ్యంగా ఇది ఈ యొక్క భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక ఉద్దేశం ఏమిటంటే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము వివిధ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నటువంటి సంశయాత్మకమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఎవరు వాస్తవానికి దేవుడు అనేటువంటి విషయం తెలియదు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వారి వారి అవగాహన తగినట్లు, వారి యొక్క అభిప్రాయాలు తగినట్లు, వారి యొక్క మానసిక కల్పనలు తగినట్లు వాళ్లే దేవుడిని కొత్తగా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒక సరి అయినటువంటి అవగాహన లేదు వాస్తవానికి భగవంతుడు అంటే ఎలా ఉంటాడు, భగవంతుడు అంటే ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, భగవంతుడి యొక్క ఆయనకున్నటువంటి గుణగణాలు ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియదు. అందుకే ఈ రోజుల్లో ఎవరు అందరు కూడా మోసపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక షాప్ లో వెళ్లి మిక్సీ కొనాలనుకోండి, నాకు మిక్సీ గురించి ఒక ఐడియా ఉంది. మిక్సీ అంటే అట్లా ఉంటుంది, దానికి మూడు జార్లు ఉంటాయి, అది ఒక యంత్రం ఒకటి ఉంటుంది, అది వేస్తే అది పనిచేస్తుంది అనేటువంటి మిక్సీ గురించి మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి మన ఆ షాప్ లో వెళ్తే మనం మోసపోం, ఏది మిక్సీ అది తెచ్చుకుంటాం. అట్లా ఇప్పుడు మనము భౌతిక ప్రపంచంలో ఏమిటంటే మనకు భగవంతుడు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి గురించి ఎలాంటి అవగాహన లేదు. కనీసము మనకు కావాల్సినటువంటి కనీసము కొంత మనకు ఉండాల్సినటువంటి అవగాహన ఏదైతే ఉందో అది లోపించింది. ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది, ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు, ఆయనకు ఉన్నటువంటి వైభవం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలియదు. కనుక మనము ఎవరో ఒక వ్యక్తిని ఎవరు పడితే వాళ్ళని మనం ఏం చేస్తున్నాము, భగవాన్ అనేటువంటి పేరుతో పిలిచేస్తున్నాము, లేకపోతే అతనే పరమ దేవుడిగా మనము పరిగణించేస్తున్నాం. సో అందుకని భగవంతుడు అంటే ఆయనకు గొప్పతనం తెలియాలి. సో ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఈ 11 మంది రుద్రులలో నేనే శివుణ్ణి అని చెప్తున్నాడు. నేనే శివుడు అని అంటే దాని అర్థము ఇప్పుడు మనం దీన్ని తప్పుగా అపార్థం చేసుకోవడానికి లేదు. అయితే నేనే శివుడు అని భగవంతుడు చెప్తున్నాడు కనుక ఇక్కడ శివుడు గాని కృష్ణుడు గాని ఇంకా మిగతా వాళ్ళందరూ గాని అందరూ సమమని భావించడానికి లేదు. భగవంతుడు ఇక్కడ ఎందుకు అట్లా చెప్తున్నాడంటే ఆ రకంగా ఈ జీవులు గుర్తించడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడి యొక్క పాదాలు పద్మాలతో పోలుస్తున్నారు. యాక్చువల్ వాస్తవానికి భగవంతుని యొక్క పాదాలకి పద్మానికి ఎట్లాంటి అది పోలిక కాదు. భగవంతుని యొక్క పాదాలు అనేటువంటివి అది ఎంతో సౌందర్యవంతమైనటువంటిది. అయితే అది చాలా సౌందర్యవంతమైనటువంటిది అని జనాలకు చెప్తే అర్థం కాదు. వాళ్ళకి ఏదో ఒక భౌతికమైనటువంటి పదార్థంతో వస్తువుతో వాళ్ళకి పోల్చి చెప్పినప్పుడు భగవంతుని యొక్క పాద పద్మాలు అవి పద్మాలలాగా ఉంటాయి అని ఆ రకంగా తెలియజేసినప్పుడు మనలాంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలు కలిగి ఉన్నటువంటి మనకి ఒక అవగాహన రావడానికి అది పద్మాలతో పోల్చడం జరిగింది. అంతేగాని భగవంతుని యొక్క పాదాలు అది ఎన్నడూ కూడా పద్మాలలాగా ఉంటాయని చెప్పడానికి లేదు. మన పోలికకు మనం అది పద్మాలతో మనం పోలుస్తున్నాం. ఆ రకంగా ఏమిటంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళకున్నటువంటి ఆ గొప్పతనము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీర్తి అదంతా కూడా నాదే అని కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దాని అర్థం ఏమిటంటే దీనికి మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. ప్రభుపాద్ వారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్ వెళ్తే అక్కడ చార్లీ చాప్లిన్ ఆ యొక్క మూవీ అక్కడ మామూలుగా ఏమిటంటే అక్కడ ఏదో ఒక ప్రదర్శన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దూరదర్శన్లో ఏదో ఆ రకంగా వెళ్తూ ఉంది. సో ప్రభుపాద్ వారు ఏం చేస్తారు, ఆ చార్లీ చాప్లిన్ చేస్తున్నటువంటి ఆ హాస్య కళ ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రభుపాద్ వారు నవ్వారు. సో వెంటనే శిష్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు ప్రభుపాద్ వారు ఏమిటి, ఆ చార్లీ చాప్లిన్ చూసి ప్రభుపాద్ వారు నవ్వుతున్నారు ఈ రకంగా ఎందుకు ప్రభుపాద్ వారు ఒక ఇట్లా ఎందుకు ఉన్నారు అనేసి వాళ్ళకు ఒక సంశయం కలుగుతుంది. వాళ్ళు ప్రభుపాద్ వారిని మళ్ళీ తర్వాత అడుగుతారు, ప్రభుపాద్ ఎందుకు ప్రభుపాద్ మీరు ఆ చార్లీ చాప్లిన్ చూసి నవ్వానంటే ప్రభుపాద్ వారు వాస్తవానికి ఆ చార్లీ చాప్లిన్ చూసి నవ్వలే, ఆ చార్లీ చాప్లిన్ కి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ హాస్య కళ ఏదైతే ఉందో ఆ యొక్క హాస్య కళ, భగవంతునికి ఎన్నో కళలు ఉన్నాయి, దాంట్లో ఒక కళ వచ్చి హాస్య కళ, అందరినీ నవ్వించడము, అందరినీ నవ్వుతూ ఆ రకంగా ఆనందింపచేయడం. సో అది కొంతమందికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కళ. కొంతమంది ఏమిటంటే ఎప్పుడు హాస్యం చేస్తూ ఉంటారు, తోటి వ్యక్తుల్ని ఆనందింపజేస్తూ ఉంటారు. సో అది ఆ రకంగా భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క గుణమైనటువంటి ఆ యొక్క హాస్య కళని ప్రభుపాద్ వారు అతనిలో చూసి నవ్వారు కానీ అతన్ని చూసి నవ్వలేదు. అట్లా మనకు కూడా ఏమిటంటే భగవంతుడు అంతటి గొప్పవాడు ఇంతటి గొప్పవాడు అని అంటే ఆయన ఎంత గొప్పవాడు అది మనకు ఒక ఊహగానే మనకి మిగిలిపోతుంది. అందుకు మనకు కొంత అవగాహన రావడానికి ఈ భౌతిక ప్రపంచంలో ఏవేవైతే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి దేవతలు కావచ్చు, వారిలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ కీర్తి, వాళ్ళ ఉన్నటువంటి ఆ వైభవం అంతా కూడా నేనే, వాళ్ళకి నేనే దాన్ని ప్రసాదించాననేసి భగవంతుడు పరోక్షంగా తెలియజేస్తున్నారు. సో సాధారణంగా ఏమిటంటే ఈ యొక్క ప్రపంచంలో చాలా అందరికీ కూడా ఒక తప్పుడు అవగాహన ఉంది. కొంతమంది బ్రహ్మ అనే దేవుడు అంటారు, కొంతమంది శివుడే దేవుడు అంటారు, కొంతమంది విష్ణువే దేవుడు అంటారు, కొంతమంది వినాయకుడే దేవుడు అంటారు, కొంతమంది ఈ యొక్క కార్తికేయుడే దేవుడు అంటారు. అట్లా రకరకాలైనటువంటి వారి వారికి వారి వారి అభిప్రాయాలు ఉన్నాయి. బట్ మనకి ఏ అభిప్రాయాలని కూడా మనము దాన్ని దేంతో మనం ధృవీకరించుకోవాలి అని అంటే శాస్త్రాలతో మనం ధృవీకరించుకోవాలి. దేనైనా కానీ మనము నిర్ణయం తీసుకుని నాకు ఇది ఇతను ఇష్టం కాబట్టి ఇతనే దేవాది దేవుడు, ఇతనే భగవంతుడు అని నిర్ధారించడానికి లేదు. దానికి శాస్త్రాల యొక్క ప్రమాణాలు ఉన్నాయి, సాధువుల యొక్క వాకులు ఉన్నాయి, అదే రకంగా గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటి ఆచార్యులు ఉన్నారు. వారి యొక్క అడుగుజాడలో, వారి యొక్క మార్గ నిర్దేశకత్వంలో అంతా కూడా స్పష్టంగా ఉంది. ఉదాహరణకు మీరు ఒక కాలేజీ తీసుకుంటే, కాలేజీలో ఖచ్చితంగా కాలేజీలో ఒక డీన్ ఉంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, మళ్ళా క్లాస్ టీచర్స్ ఉంటారు, మళ్ళా చాలా మంది వర్కింగ్ పీపుల్ ఉంటారు, ఆయమ్మలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే కాలేజీలో మనం ఎంటర్ అయిపోయేసి అక్కడ ఎవరైతే ఆయమ్మ ఉందో ఆ ఆయమ్మను పట్టుకునేసి నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపల్, నువ్వు నా పిల్లల్ని చేర్చుకో అని అంటే అది ఎట్లా ఉంటుంది? అట్లా ప్రతి ఒక్కరికి ఈ భౌతిక ప్రపంచంలో స్థానాలంటూ ఉన్నాయి. అది మనకు ఎవరిని అడిగితే తెలుస్తుంది. మనం అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లలను ఎవరినో ఒకరిని విచారిస్తే ఎవరెవరి స్థానం ఎవరిది, మనం ఎక్కడ పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, నా పిల్లల్ని ఆ కాలేజీలో చేర్చుకోవాలంటే అడ్మిషన్ దొరకాలంటే ఎవరిని పట్టుకోవాలని తెలుస్తుంది. మనకు ఆయమని పట్టుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. అట్లా మనము భౌతిక ప్రపంచంలో దేవతలు, వాళ్ళ ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ కూడా వారిలో ఎవరు పరమ భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది ఎట్లా తెలుసుకోవాలంటే మనకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలోనే ఉంది. ఆ భృగు మహర్షి ఈ నైమిషారణ్యంలో అందరు కూడా యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఎందుకంటే రాబో భవిష్యత్తులో కలియుగం రాబోతుంది. ఈ కలియుగంలో జనులందరూ కూడా పూర్తిగా మందహీనులు, అల్పజ్ఞులు, ఈ యొక్క ఇంద్రియ భోగం పట్ల అమితమైనటువంటి బంధన, ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదు, ఎప్పుడు ఆహార నిద్ర భయం అయితే వాళ్ళ మీద ఎక్కువ వ్యామోహం అనమాట, ఎక్కడ లేని వ్యామోహం దాని మీద. ఈరోజు ఆహార నిద్ర భయం అయితే వాళ్ళ మీదే మొత్తం ప్రపంచమంతా నడుస్తుంది. ఆహారం కోసము ఎక్కడ లేని హోటల్స్, 1-star, 3-star, 5-star, 7-star హోటల్స్, రోడ్ల బండ్లలో నుంచి స్టార్ట్ చేసుకుంటే పెద్ద 7-star హోటల్స్ వరకు జస్ట్ ఈ 2 inches ఆఫ్ టంగ్ అని సాటిస్ఫై చేసుకోవడానికి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు వచ్చేస్తాయి. సో ఈ ప్రజలు కూడా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు తినందంటూ ఏం లేదు, దొరికింది దొరికింది వేసేస్తున్నారు. ఏది కావాలండి ఈ రోజుల్లో, ఎవరు ఏం తినట్లేదు చెప్పండి. అన్ని తింటున్నారు, కప్పలు తింటున్నారు, చేపలు తింటున్నారు, కుక్కల్ని తింటున్నారు, దొరికింది ఏం దొరికితే అది వేసేస్తున్నారు. వాళ్ళకి ఒక కంట్రోల్ అనేది లేదనమాట. సో తర్వాత నిద్ర అని తీసుకుంటే నిద్రించడానికి ఎన్నెన్నో గెస్ట్ హౌసెస్, ఎన్నో అకామడేషన్ ఫెసిలిటీస్, మంచి మంచి పరుపులు, దానికి మంచి డామ్రో లాంటి పెద్ద పెద్ద షోరూమ్స్, జస్ట్ దానికోసమే పెద్ద ఎన్నో ఫర్నిచర్స్ జరుగుతూ ఉన్నాయి, ఎంతో వ్యాపారం జరుగుతుంది, అంత జనాలంతా దానికే బ్రతికిపోతున్నారు. తర్వాత మైథునం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మైథునం గురించి ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టీవీ నుంచి, తల్లిదండ్రుల నుంచి, ఉన్నటువంటి పరివారం నుంచి అందరికీ కూడా ఎట్లా ఒక మంచి దాంట్లో నేర్పరితనంతో కలిగినటువంటి ఒక వ్యక్తిగా తయారవ్వాలా అని దాన్ని మనం నేర్పించాల్సిన అవసరం లేదు. దానికంతా మిగతా అన్నిటికీ శిక్షణ కావాలా, అది మాత్రం శిక్షణ అవసరం లేదు. శిక్షణ లేకుండా అందరూ పరిపూర్ణంగా 100% బాగా నేర్చుకుంటారు. మళ్ళా తర్వాత దాంతోపాటు భయం, ఆహార నిద్ర భయం అయితున్నంచ, మళ్ళా అంటే అంత భయమే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భయం, రోడ్లో వెళ్ళిపోతే ఏమైపోతుందో భయము, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే ఏమైపోతుందో భయం. అట్లా ఎక్కడ చూసినా భయం అనేటువంటిది చాలా గాఢంగా ఉంది. అందరు బయటికి ఏమిటంటే బాగా నవ్వుతూ ఉంటారు, బట్ లోపల ఏమంటే ప్రతి ఒక్కరికి అభద్రత అనేది ఉంది. అభద్రత అంటే ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, నాకు రోగం వచ్చేస్తుందో, నా పిల్లోడికి ఏమైపోతుంది, నా భార్యకి ఏమైపోతుంది, నా ఆస్తిపాస్తులకి ఏమైపోతుంది అనేటువంటి ఆ భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది. నా సంబంధ బాంధవ్యాలు ఏమైపోతుంది, ప్రేమికుడు ప్రేమికురాలు నేను ఆమెను పొందుతానో లేదో అని అతనికి భయము, కంపెనీ ఓనర్కి నా కంపెనీ లాస్ లో పోతుందా ప్రాఫిట్ లో పోతుందా అతనికి భయము. అట్లా ప్రతి ఒక్కరు ఈ భౌతిక ప్రపంచం ఏ రకంగా డిజైన్ చేయబడిందంటే ఎవ్రీ వన్ ఆర్ ఫోర్స్డ్ టు ఫేస్ ఫియర్, నో వన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. ఆ రకంగా ఉంది ఈ భౌతిక ప్రపంచం. ఆహారం ఇంత భయం అవుతున్నా సంచువస్ గా ఉంది, ఈ మెటీరియల్ వరల్డ్ ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ రకంగా ఏమిటంటే ఈ మానవ జీవితం అనేటువంటిది ముఖ్యంగా ఆ రకంగా భగవంతుని అర్థం చేసుకోవడానికి ఇవ్వబడింది. ఆ రకంగా ఈ ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో మనం శాస్త్రాలను మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే ఎవరి యొక్క స్థానం ఎక్కడ అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో తిరుమంగయ్య ఆళ్వారు ఆయన ఒక పాసరంలో చెప్తున్నారు, ఎందుకు ఈ జనాలకు ఎందుకు ఈ సంశయం కలుగుతాందని నాకు అర్థం కావట్లేదే, ఎవరు దేవుడు అనేటువంటి విషయంలో వీళ్ళకి ఎందుకు ఆ డౌట్ ఆ క్వశ్చన్స్ లేకపోతే రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఎందుకు కలుగుతాంది నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే సింపుల్ గా ఎట్లాంటి ఒక చిన్న పిల్లోడైనా దీన్ని అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదట ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నది ఎవరు, భగవంతుడు క్షీరోదక సాయి విష్ణువుగా ఉన్నాడు. క్షీరోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు ఆయన పుష్పం పైన వచ్చాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు ఆయన మొట్టమొదట చతుష్కుమారులని ఆయన పుట్టి వాళ్ళకి జన్మనిచ్చాడు. వాళ్ళు ప్రజలను ఉత్పత్తి చేయడానికి వాళ్ళు తిరస్కరించారు, ఎందుకంటే మేము పెరిగితే ఈ యొక్క మాయా అనేటువంటిది మనల్ని ఆవహించేస్తుంది అనేసి వాళ్ళు తిరస్కరించారు. ఆ తిరస్కరించడంతో బ్రహ్మకు కోపం వచ్చింది, రౌద్రం. ఆ రౌద్రం నుంచి బ్రహ్మ యొక్క రౌద్రం అంటే రౌద్ర రసం అంటే కోపం, భగవంతుడు బ్రహ్మ యొక్క రౌద్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే రుద్రుడు. ఆ 11 మంది రుద్రుల్లో శివుడు ప్రధానమైనటువంటి వాడు. సో ఇక్కడ ఈ ఆళ్వారు ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క దీంట్లో నుంచి మీకు ఏం అర్థమవుతుంది అని అడుగుతున్నాడు. సింపుల్ గా అర్థమవుతుంది, విష్ణు నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ యొక్క కోపం నుంచి శివుడు వచ్చాడు. ఇప్పుడు ఎవరు మూల పురుషుడు అని మీరు స్పష్టంగా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఏమి ఎక్కడ దాంట్లో ఎందుకు కాంప్లికేషన్, ఎందుకు అక్కడ దర్ ఇస్ నో కాంప్లికేషన్ అట్ ఆల్. బట్ ఏమిటంటే జనాలు ఎవరు శాస్త్రాలు చదవరు కాబట్టి వాళ్ళు పట్టిందే వేదం అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో వన్ ఆఫ్ ద మెయిన్ క్వాలిటీ ఏమిటంటే మొండితనం, స్టబన్ నేచర్. స్టబన్ నేచర్ అంటే ఏమిటంటే ఎంతనా చెప్పు వాడు చెప్పిందే అంతే, ఇంకా ఇంకోటి చెప్పింది వినడనమాట. అది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రిడామినెంట్ నేచర్. ఎంతనా చెప్పండి అది పోయి రాతికి చెప్పినా మేలు అనిపిస్తుంది, వానికి చెప్పి ఏం ఉపయోగం లేదు అట్లా అనిపిస్తుంది. ఎంతన్నా మంచి మాటలు చెప్పండి, ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచంలో మంచి మాటలు చెప్తే అస్సలు ఎక్కదు. మంచి మాటలు వాళ్ళని మొత్తుకుంటాం, స్వామి మీరు దయచేసి మీరు గుడికి రాండి హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి, చక్కగా ఉంటుంది, మంచి భక్తిత్వ సేవ కార్యక్రమం చేసుకోండి, కృష్ణుడు మిమ్మల్ని అన్ని విధాలుగా మిమ్మల్ని రక్షిస్తాడు, మీ జీవితానంతా కృష్ణుడు చూసుకుంటాడు, యోగక్షేమం వహామ్యహం కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. నా యొక్క భక్తిత్వ సేవలో నియుక్తమైనటువంటి వాళ్ళకి లేనివి నేను సమకూరుస్తాను, ఉన్నదాన్ని నేను సంరక్షిస్తాను, వారి యొక్క యోగక్షేమాలని కూడా నేను చూసుకుంటానని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. భగవంతుడు మనకు ధైర్యం చెప్తున్నాడు, మా సుచహ అంటున్నాడు, డు నాట్ ఫియర్ అంటున్నాడు, నువ్వు భయం చెందవద్దు, నేను చూసుకుంటాను, నా యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం కా, నీ జీవితానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు అన్ని సౌకర్యాలని కూడా నేను చేకూరుస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. అయితే మనకు భగవంతుడి మీద ఆ నమ్మకం అనేది కలగట్లేదు, ఎందుకంటే మనకున్నటువంటి అవగాహన ఏమిటంటే భగవంతునికి అంతా ఇచ్చేస్తే ఏమైపోతుంది, నా బ్రతికి ఏమైపోతుంది, అంతా ఆయనకి ఇచ్చేస్తే నాదేమైపోతుంది అని ఒక భయం. అట్లంటే భగవంతుడు నా యొక్క నిజమైనటువంటి శ్రేయోభిలాషి అనేటువంటి కనీస అవగాహన లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనము డాక్టర్ దగ్గర వెళ్దాము, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు, ఆయన మనకు శస్త్రచికిత్స చేస్తాడు, అట్లంటే సర్జరీ చేస్తాడు. ఈ రోజుల్లో బైపాస్ సర్జరీ ఎన్నో సర్జరీస్ వచ్చాయి, డిఫరెంట్ సర్జరీస్. ఆ సర్జరీస్ లో ఆయన ఏం చేస్తాడు, బాగా బైపాస్ సర్జరీ అంటే నేరు కోసేస్తాడు, ఆ బాగా నేరు కోసేసి ఆ 3 గంటలు 4 గంటలు దానికి ముందు కూడా సంతకం కూడా ఇప్పించుకుంటాడు డాక్టర్. ఒకవేళ ఆయన చనిపోతే దానికి మేము బాధ్యులం కాదని ఆల్రెడీ వాళ్ళ సైన్ కూడా చేపించుకునేస్తాడు. వాడే డౌట్ గా ఉన్నాడు, అట్లాంటి వాడు ఎందుకు సంతకం చేపించుకుంటున్నాడంటే వానికి డౌట్, వాడు బ్రతుకుతాడా లేదా అనేది వాని సేఫ్టీ ఫస్ట్ వాడు చూసుకుంటున్నాడు. వాడు అంతగా వాడే డౌట్ఫుల్ గా చేసినా కానీ వాడు అంత నేరుగా నిటారుగా కోసి అంత శస్త్రచికిత్స చేసినా కానీ అంత చేసినా మనకు వాని మీద నమ్మకం ఉంది, వానికి దాంతోపాటు వాడు మనం కోసినందుకు మనం 5 లక్షలు వానికి బహుమతిగా ఇస్తున్నాం, 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నాము. ఎందుకంటే అతను నాకు నిజంగా మంచి చేస్తాడనేటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది మనకి. అయితే భగవంతుడు ఆయన అన్ని ఇస్తున్నాడు, తినడానికి తిండి ఇచ్చాడు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, పిలచడానికి గాలి ఇచ్చాడు, కావలసినటువంటి అన్ని సదుపాయాలు భగవంతుడు ఇస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చి భగవంతుడు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏం చెప్పండి? భగవంతుడు ఒక నిమిషం ఆయన కన్నా గాలిని ఇట్లా గట్టికి పట్టుకునేసి స్తంభించబోమని ఆయన ఆజ్ఞాపిస్తే మనం ఎవరు గాలి పీల్చలేము. బట్ భగవంతుడు ఎంతో అపారమైనటువంటి కృపచేత ఆయన గాలి ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, మన మంచి ధాన్యాలు ఇచ్చాడు, బ్రతకడానికి మంచి వాతావరణం ఇచ్చాడు. ఈ ప్రపంచం యాక్చువల్ గా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఈ భౌతిక ప్రపంచంలో జీవులకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా పరిపూర్ణంగా ఈ భౌతిక ప్రపంచంలో ఇవ్వబడ్డాయి. ఈ ప్రపంచంలో నీటి కొరత గాని, లేకపోతే ధాన్యాల యొక్క కొరత గాని, లేకపోతే పేదరికంతో ఎవ్వరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజుల్లో సమాజంలో అన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు, ప్రకృతికి అన్ని ఇచ్చాడు భగవంతుడు. అయితే ఏమిటంటే ఈ జనాలకున్నటువంటి లోభత్వం ఏదైతే ఉందో, లోభత్వం అంటే ఏమిటి, ఆ యొక్క అంత నేనే పొందాలి, అంత నేనే అనుభవించాలి, అంత నేనే పొందాలి. ఆ లోభత్వం వల్ల మనం ఏం చేస్తున్నామంటే పక్కన వాళ్ళకి ఆ సహాయం చేసేటువంటి 10 మంది పంచుకొని అందరూ ఆనందంగా ఉండని అనేటువంటి భావన ఎవరికి లేదు. మన యొక్క వైదిక సాహిత్యము లేకపోతే వైదిక జీవితం యొక్క నినాదం ఏమిటంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ ఆనందంగా ఉండాలి. నేను తినేసి నేను బ్రతికితే చాలు, పక్కనోడు ఏడుస్తుండే వాడు ఆకలితో ఉంటే వాడు సావని అనేటువంటిది వైదిక జీవితం కాదు. అందుకనే ఇంతకుముందు పూర్వం రోజుల్లో చూస్తే భిక్షకులు భారతదేశంలో లేరు. ఈ భిక్షాటన చేసేటువంటి వాళ్ళు భారతదేశంలో లేరు. ఎందుకంటే జనాలకి అంత ఇచ్చేటువంటి స్వభావం ఉంది. ఏదన్నా కానీ వాళ్ళకి ఆహారం లేదనుకోండి, భవతి భిక్షాం దేవిని అడగాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు పూర్వం రోజుల్లో గృహస్థులు ఎంత దాన స్వభావాన్ని కలిగి ఉన్నారంటే వాళ్ళు ప్రతిరోజు ఆహారం తీసుకునే ముందు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఇంటి బయటికి వెళ్ళి ఎవరైనా ఆకలితో ఉన్నారా అని అడిగేటువంటి వారు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఒక ఇంటికి వెళ్తే కరెక్ట్గా వాళ్ళు ఆ టైంలో భోజనం చేస్తున్నారు. నేను ఇస్కాన్ రాకమని చెప్తున్నాను, జస్ట్ నేను అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు అప్పుడే భోజనం చేస్తున్నారు. వాళ్ళు వెంటనే నేను వినేశాను ఆ మాట, కరెక్ట్గా ఈ టైంలో వచ్చేస్తాడు రా బాబు. వాళ్ళేమి పోనీ ఏం డబ్బులు లేకుండా ఏమి వాళ్ళేమి తక్కువ అలాడ పడేటువంటి వారేం కాదు, బాగా డబ్బులు ఉన్నాయి, అంతా ఉన్నాయి. ఒక అఫ్కోర్స్ నేను అక్కడికి వెళ్ళింది అన్నం తినడానికి నేను వెళ్ళలేదు, నేను వేరే రీజన్ కోసం వెళ్ళినాను. స్టిల్ వాళ్ళ యొక్క భావన చూడండి ఎలా ఉంది, ఒకరికి మంచినీళ్ళు ఇద్దామే, ఒకరికి మనం ఆహారం పెడదామే, ఒకరికి మంచి చేస్తామనేటువంటి మనస్తత్వం కలియుగంలో పూర్తిగా పోయింది. మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, ఈ కలియుగంలో ఒకటి మంచి చేసేది ఉండదు కానీ అసూయ మాత్రం వచ్చేస్తుంది. మన పక్కనింటోడు వాడు కూరీల్లో నుంచి మంచి పూరీలు కట్టుకునేసి దాంట్లో నుంచి ఒక మంచి ఇంటికి ఎదిగాడు అనుకోండి, ఒక మంచి బిల్డింగ్ వేసుకుని ఎదిగాడు అనుకోండి, వాడేదో కష్టపడి వాని జీవితంలో కష్టమో నష్టమో కింద మీద పడి వాడు కట్టుకుంటున్నాడు, ఏదో జీవితంలో పైకి వస్తున్నాడే అని అట్లీస్ట్ అంత స్టేజ్లో ఉన్నా పర్వాలేదు. వెంటనే ఏమిటంటే వాడు పూరీల్లో ఉన్నాడు, ఇప్పుడు బిల్డింగ్ కట్టేశాడు, ఇంకా రేపు ఎట్లా వెళ్ళిపోతాడు, అసూయ వచ్చేస్తుంది. పోనీ నువ్వేం చేయట్లే కదా, నువ్వేం మనకైనా సహాయం చేస్తావు, ఏం చేయలేదు, అట్లీస్ట్ అతను ఎదుగుతున్నాడని ఆనందించు. మనము అతను ఎదగడానికి సహాయపడము, ఎదిగినా అది ఆనందించము. అది కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. సో కలియుగంలో ఏమిటంటే అంత కూడా లోభత్వంతో ఎక్కువ నిండిపోయింది. లోభత్వంతో ఉన్నంత వరకు జనాలు హ్యాపీగా ఉండలేరు. కృష్ణుడు చెప్తున్నాడు ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవుడి యొక్క నిజమైనటువంటి శత్రువులు ఇవి. ఈ జీవుడు అనుకుంటున్నాడు నా శత్రువులు వాళ్ళు వీళ్ళు, అది ఇది, వాళ్ళ వల్ల నాకు ఇట్లా అయింది, వీళ్ళ వల్ల నా జీవితం ఇట్లా అయింది అని జీవుడు రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. బట్ జీవుడికి ఉన్నటువంటి నిజమైనటువంటి శత్రువు ఈ యొక్క 6 శత్రువులు ఏవైతే ఉన్నాయో ఇవి నిజమైనటువంటి శత్రువులు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి, పతిత్ పావన్ గౌరణి తాయికి, శ్రీల ప్రభుపాద్ కి, తాయి ఘోర్ ప్రేమానందే. సో ఆ రకంగా ఏమిటంటే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జనులకి నిజమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి, నిజమైనటువంటి ఒక మానవుడిగా ఒక మంచి వైదిక జీవితం ప్రకారం ఒక మంచి లక్షణాలతో ఎలా బ్రతకాలి అనేటువంటి ఒక జీవితాన్ని చూపించేటువంటిదే ఇస్కాన్. అదే రకంగా ఇప్పుడున్నటువంటి జనాలకు ఉన్నటువంటి కన్ఫ్యూషన్, ఎవరు దేవుడు అనేటువంటి అవగాహన ఎవరికి లేదు. ఎవరు దేవుడు అంటే ఎవరికి పడితే వాళ్ళకు వాళ్ళ యొక్క అవగాహనలు వాళ్ళు తగినటువంటి వాళ్ళ విధానాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే నిజమైనటువంటి భగవంతుడెవడు, నిజమైనటువంటి శ్రేయోభిలాషి, ఆ షడైశ్వర్యాలు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఐశ్వర్యాలు కలిగినటువంటి ఆ యొక్క భగవంతుడు ఎవరు అనేటువంటి ఆ నిజమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిదే ఆ భగవద్గీత. ఆ భగవద్గీత జ్ఞానానే ఇస్కాన్ ఏం చేస్తుందంటే అందరికీ కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తుంది. సో మనం కృష్ణుడు యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నట్లయితే దానివల్ల మనకి ఏమీ నష్టం లేదు, అన్ని కూడా సర్వశుభాలు కలుగుతాయి. ఏ రోజైతే మనము రామాయణంలో రాముడు ఒక చోట అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనం జస్ట్ భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం భగవంతుని ఏమని మనం ప్రార్థించాలంటే ఒక్కసారి ఆ ప్రార్థన చేస్తే చాలంట. ఏమిటి ఆ ప్రార్థన అంటే, రాముడి దగ్గరికి వెళ్ళి ఓ రామ నేను నీ వాడిని అని భగవంతునికి జస్ట్ ఈ ఒక మాట చెప్తే చాలంట, ఆ రాముడు అతని యొక్క మొత్తము అత ఆ జీవుడి యొక్క సంపూర్ణమైనటువంటి శ్రేయస్ ఆ భగవంతుడు చూసుకుంటాడని. మన తల్లిదండ్రులకు వెళ్ళేసి మన భగవంతుని తల్లిదండ్రులకి దూరం అయిపోయినాం, మళ్ళా మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి అమ్మా నేను నీకు సంబంధించినటువంటి వాడిని అని మన తప్పుని రియలైజ్ అయ్యి జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం జస్ట్ మన సబ్మిట్ అవ్వడం వల్ల వాళ్ళన్నీ మనల్ని చూసుకుంటారు. మనకి ఏ భయం ఏ బాధ మనకేం అవసరం లేదు. సో అయితే ఏమిటంటే మనం దాన్ని ఒప్పుకోవట్లేదు, నేనేంది నీకు నీకు అణిగిమణిగి ఉండేది ఏమిటి అనేటువంటి ఆ భావన ఏమిటంటే ఆ రకంగా మనల్ని భగవంతుని శరణాగతి పొందకుండా చేస్తుంది. సో అందుకని ఇక్కడ మనము ఈ యొక్క విభూతి ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే భగవంతుడే అన్నిటికీ సర్వకారణ కారణుడు. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైనా విభూతి చూసినట్లయితే మనం దానికి భ్రాంతి చెందకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ప్రచారం చేసేటప్పుడు కొంతమంది చూస్తాం, వాళ్ళకి మంచి టాలెంట్స్ మంచి స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు, వాళ్ళు ఏదేదో వాళ్ళకు భగవంతుడు ఒక గ్రేట్ ఫెసిలిటీ స్కిల్స్ ఇచ్చి ఉంటాడు. దాన్ని చూసి మనం వెంటనే బివిల్డర్ అయిపోతాం, వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఈ క్వాలిటీస్ ఉన్నాయని. అవన్నీ కూడా కృష్ణుడు ఇచ్చినటువంటి భిక్ష. కృష్ణుడు ఈ విభూతి యోగాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ స్పెక్ ఆఫ్ మై స్ప్లెండర్. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విభూతి అంతా భగవంతుడు వివరించి, స్పెక్ అంటే ఏం తెలుసా, స్పెక్ అంటే లెక్కించలేనటువంటి చాలా నిర్లక్ష్యమైన జస్ట్ డస్ట్ పార్టికల్ అనుకోవచ్చు. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి భగవంతుడు ఏమంటున్నాడు, దిస్ ఈజ్ జస్ట్ ఎ స్పెక్ ఆఫ్ మై స్ప్లెండర్ అంటున్నాడు. నా యొక్క గొప్పతన వైభవంలో అది జస్ట్ చిన్న ధూళి అంటున్నాడు భగవంతుడు. అంత ఉంది భగవంతుని యొక్క వైభవం. సో అందుకనే మీరు పురాతన రోజుల్లో మీరు గాన చూసినట్లయితే భగవంతునికి, మీరు పురాతన మందిరాలు చూసినట్లయితే భగవంతునికి నేరుగా నిలబడకూడదు. ఎందుకు నిలబడకూడదు అంటే భగవంతుడికి మన సమంగా మనం నిలబడకూడదు, ఆయన ఎక్కడ మనం ఎక్కడ. అందుకే మీరు పురాతనమైనటువంటి మందిరాలు మీరు చూసినప్పుడు న్యాచురల్ గానే ఏమిటంటే మీరు టెంపుల్కి వెళ్తే ఈ సైడ్ ఆ సైడ్ నిలబడాలి, ఎందుకంటే మనం భగవంతునికి నేరుగా నిలబడడానికి అంత అర్హత మన దగ్గర లేదు. ఆయన యొక్క వైభవం ఎక్కడ మనం ఎక్కడ, ఆయనకున్నటువంటి స్థానం ఎక్కడ మన స్థానం ఎక్కడ. సో అట్లా భగవంతుని నేరుగా నిలబడకూడదు, ఆ యొక్క యాటిట్యూడ్ ఆ భావనని జస్ట్ ఆ టెంపుల్లే ఆ రకంగా కన్స్ట్రక్ట్ చేయబడింది, సో దట్ మన భగవంతునికి సైడ్గా నిలబడాలనేసి. సో ఆ రకంగా మనము ఎన్ని విధాలుగా తీసుకున్నా కానీ మనం భగవంతునికి ఎప్పుడు సమం కాలేము. భగవంతుడి యొక్క లక్షణాల ముందర మనము దేనికి పనికిరాము చెప్పాలంటే, మనం చేయగలిగింది ఏమిటంటే భగవంతునికి, నాయన నాకు ఇంకేం దిక్కు లేదు నువ్వే దిక్కు అని ఆయన పాదాలు పట్టుకోవడం తప్ప దానికన్నా మించినటువంటిది మనం ఏమీ చేయలేము ఈ భౌతిక ప్రపంచం. సో అది రియలైజ్ చేయించడానికి ఇస్కాన్ ఏం చేస్తుందంటే అందరికీ కూడా ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల్ని, పూర్వాచారులు ఇచ్చినటువంటి ఆ విధానాన్ని అది అంతా కూడా తెలియజేస్తుంది. సో అందుకని దయచేసి అందరూ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలను తీవ్రంగా తీసుకోండి, దాన్ని మనము ఆచరించడానికి ప్రయత్నించాలి. సో ఈ రకంగా చేస్తూ పోతూ ఉన్నట్లయితే కృష్ణుడి యొక్క కృపకు మనము పాత్రలు అవగలుగుతాం. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క కృపకు మనం పాత్రలు అవుతామో అప్పుడు మన జీవితము ధన్యమైనట్టు. ఈ యొక్క ఋషులు ప్రార్థిస్తున్నారు, కురుక్షేత్ర ఋషులు ఏం ప్రార్థిస్తున్నారు, ఈరోజు మా యొక్క జన్మ, మా యొక్క చదువులు, మా యొక్క తపస్సులు ఇవన్నీ కూడా ధన్యమైన, ఎందుకు మీ యొక్క దర్శన భాగ్యం చేత మా జీవితం ఈరోజు సాఫల్యమైంది అని ప్రార్థిస్తున్నారు. సో అది మన యొక్క జీవితం యొక్క నిజమైనటువంటి సాఫల్యం, అవి ఇవి సంపాదించడం కాదు. హరే కృష్ణ. పదకొండు మంది రుద్రులు వచ్చి మహాదేవ ఒకటి, శివ ఒకటి, మహారుద్ర ఒకటి, శంకర ఒకటి, నీలకంఠ, ఈశాన రుద్ర, విజయరుద్ర, భీమరుద్ర, దేవరుద్ర, భవోద్భవ, ఆదిత్యోత్ముఖ శ్రీరుద్ర, అట్లా 11 మంది రుద్రులు ఉన్నారు. దాంట్లో భగవంతుడు ఏం చెప్తున్నా అంటే నేను శివుణ్ణి అని చెప్తున్నాడు. 8 మంది వస్తువులు కూడా ఉన్నారు, అగ్ని, ప్రీతి, వాయు, అంతరిక్ష, ఆదిత్య, ద్యౌస్, సోమ, నక్షత్రాని, వీళ్ళందరూ 8 మంది వస్తువులు. దాంట్లో నేను అగ్నిదేవుడు అని చెప్తున్నాడు భగవంతుడు.